సాయి యోగంలో ఉపవాస నియమం. శ్రీ సాయిబాబా మనకు అందించినది మధ్యే మార్గం. ఇటు మితిమీరిన భోగలాలసత్వాన్ని, అటు అలవిమాలిన హఠయోగాన్ని బాబా ఆమోదించలేదు. కాల పరిణామంలో ఎన్నో మతాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఎందరో మహాత్ములు ప్రభవించి వారి వారి కాల పరిస్థితులకు, ఆనాటి ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా ఎన్నో ఆచార సంప్రదాయాలను పాదుకొల్పారు. కానీ వ్యక్తి యొక్క సామాజిక ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా ఆ ఆచార సంప్రదాయాలు కూడా కాలానుగుణంగా మారవలసింది పోయి అవన్నీ జనజీవన స్రవంతిలో అలాగే కలగాపులగంగా కలిసిపోయాయి. ఆ ఆచార సంప్రదాయాలు ఆయా కాలాలలో అర్థవంతమైనవే అయితే, కాలగతిలో అవి ఏర్పడడానికి వెనుక ఉన్న లక్ష్యం, అవసరం, అర్థం అంతరించి కరివృంగిన వెలగపండుల అర్థరహితమైన మూఢ విశ్వాసాలుగా మిగిలాయి. ఎందరో మహాపురుషులు ఆయా కాలాలలో అటువంటి అర్థం లేని వ్యర్థాచారాలను ఖండించి నిరసించారు. కానీ పాత మీద పామర ప్రజానీకానికి ఉండే మోజు, మౌఢ్యం, ఈ రెంటినీ ఆధారం చేసుకుని బ్రతికే ఒక వర్గం మేధావుల స్వార్థం మూలంగా ఈ ఆచారాలు ఇంకా మన మనస్సులనే గోడలకు బూజువలే పట్టుకుని వేలాడుతున్నాయి. జైసా దేశ్ వైసా వేష్ అన్నారు శ్రీ సాయిబాబా. ఏ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆ కాలంలో పాటించడం వివేకం, కాలధర్మం చెందిన ఆచారాలను పట్టుకుని వేలాడడం అవివేకం. అయితే మరి ఈ కాలానికి అనుగుణమైన ధర్మం, పురుషార్థ సాధనం ఏమిటి, అది ఎలా తెలుసుకోవడం అనే సందేహం రావడం సహజం. దాన్ని తెలియజెప్పడానికే శ్రీ సాయిబాబా వంటి మహాత్ములు ఇటీవలి కాలంలో అవతరించారు. బాబా చూపిన బాట, ఆయన చెప్పిన మాట, తమ లీలల ద్వారా ఆయన సూచించిన బోధ, ఇవే ఈ కాలానికి మన శృతులు, స్మృతులు. బాబా నిరసించిన వ్యర్థ ఆచారాలలో ఉపవాసం ఒకటి. ఉపవాసం అంటే మనస్సు అంతఃకరణాన్ని వ్యర్థమైన విషయాలతో నింపక, ఖాళీగా ఉంచుకొని అందులో మన ఉపాసనా దైవాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకు అంతరంగంలో దగ్గర అవడము అన్నమాట. ఉప దగ్గరగా, సమీపంలో, వాసము ఉండటం అని ఉపవాసమనే పదానికి అర్థం. కానీ అసలైన ఈ అర్థం పోయి ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది. ఆకలి కడుపుతో పూజా ధ్యానాదులు చేసేటప్పుడు మన దేహంలోని ప్రాణచలనం అస్తవ్యస్తమై శోషనిద్రలతో కూడిన ఒక విధమైన తమస్సు మనస్సును ఆవరిస్తుంది. ఈ అవస్థనే కొందరు సమాధి, అమనస్కం అని పొరపడుతూ ఉండటం కూడా కద్దు. బుభుక్షితం న ప్రతిభాతి కించిత్ అంటే ఆకలితో కడుపు కాలుతున్నవాడికి ఏమీ తోచకపోవడం సహజమే. అయితే ఆ ఏమీ తోచకపోవడం అనేది యోగ సాధనలో చెప్పబడ్డ మనోలయము కాదు, అమనస్కము అంతకంటే కాదు. ఓ అర్ధశతాబ్దం క్రితం గుజరాత్ రాష్ట్రంలో శ్రీ ప్రకాశానంద స్వామి, శ్రీ నిత్యానంద స్వామి అనే ఇద్దరు మహాత్ములుండేవారు. వారిరువురు మూర్తీభవించిన వివేక వైరాగ్యాల వలె జీవించారు. శ్రీ ప్రకాశానంద స్వామి వారి ప్రసంగాలను ఆ మహాత్ములు ఇరువురి మధ్య జరిగిన సద్గోష్ఠుల రూపంలో వార్తాలాపం అనే గ్రంథంగా భక్తులు ప్రచురించారు. ఒకసారి శ్రీ నిత్యానంద స్వామి శ్రీ ప్రకాశానంద స్వామి వారిని ఇలా అడిగారు, ఎప్పుడైనా ఆకలితో ఉండవలసిన అవసరం కలిగినప్పుడు ఆకలి వల్ల నిధిధ్యాసకు విఘ్నం కలగలేదా? దానికి శ్రీ ప్రకాశానంద స్వామి, ఆహారం లేనప్పుడు వృత్తి ఏకాగ్రత చెందేదానికి బదులు స్తబ్దమై మూఢత్వం చెందేది అంటూ తమ స్వానుభవాన్ని వివరించారు. శ్రీ ప్రకాశానందుల వంటి ఆరూఢులైన యోగుల అనుభవమే అలా ఉంటే ఇక సామాన్యుల విషయం చెప్పాలా? అయితే సుష్టుగా భోంచేసి ధ్యానం చేసుకుందామని కూర్చున్నా ఈ ప్రమాదం తప్పదు. అందుకే మితమైన ఆహారం విహారం ధ్యానానికి అవసరం. ధ్యానయోగాన్ని బోధిస్తూ భగవద్గీత, నాతి అశ్నతస్తు యోగో అస్తి నచైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అంటే అతిగా తినేవాడికి, బొత్తిగా తిండి తినని వానికి ఈ ధ్యానయోగం సిద్ధించదు అని చెబుతున్నది. మరి ఎటువంటి వాడికి అది సిద్ధిస్తుంది? ఆ తరువాతి శ్లోకంలోనే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ. యుక్తాహార విహారస్య అంటే సరైన ఆహారము నడత కలిగిన వానికి అని సమాధానమిచ్చాడు గీతాచార్యుడు. యుక్త అనే పదానికి విధించబడిన కొలతలో అని అర్థం చెప్పారు శ్రీ ఆదిశంకరులు తమ గీతాభాష్యంలో. అంతేకాదు, విధించబడిన కొలత కంటే అధికంగా తినడం అత్యశ్నత. గీతలోనే మరోచోట లఘ్వాసీ అంటూ స్వల్పంగా భుజించేవానికి ధ్యానయోగ సిద్ధి కలుగుతుందని గీతాచార్యుడే చెప్పాడు. అంటే యుక్తమైన ఆహారమంటే స్వల్పంగా భుజించడమని, విధించబడిన కొలత కంటే అధికంగా భుజించకుండా ఉండటమనేది గీతార్థం అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఓ ప్రశ్న తలెత్తుతోంది. స్వల్పంగా అంటే ఎంత స్వల్పంగా? దానికి నిర్దిష్టమైన కొలత ఏమైనా ఉన్నదా? ఉంటే మరి ఆ కొలత ఏమిటి అని. ఆత్మసమ్మతమైన అన్నం కంటే అధికంగా తినడమే కొలత కంటే ఎక్కువగా తినడమని శ్రీ ఆదిశంకరుల వివరణ. ఎంత ఆహారం తీసుకుంటే అజీర్ణం చేయకుండా ఉంటుందో, అనాయాసంగా పనులు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందో అదే ఆత్మసమ్మతమైన అన్నమని కూడా శ్రీ శంకరులు వివరించారు. ఏ అన్నము తన కొలతకు తగినదో ఆ అన్నము కాపాడుతున్నది, అది చెరుపు చేయుట లేదు. దానికంటే అధికమైనది చెరుపు చేయుచున్నది, దానికంటే తగ్గినది కాపాడుట లేదు అన్న శతపథ బ్రాహ్మణ మంత్రం శ్రీ శంకరుల నిర్వచనానికి ప్రమాణం. ఈ నిర్వచనం కూడా కొలత ఎంత అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. సరే, ధ్యానయోగాభ్యాసానికి సంబంధించిన ఈ మితాహార మీమాంసకు యోగశాస్త్ర గ్రంథాలు ఏమైనా సమాధానం చెప్పాయా? చెప్పకేమి. ఘేరండ సంహిత అనే ప్రామాణిక హఠయోగ శాస్త్ర గ్రంథం ఇలా చెబుతున్నది, అన్నము కూర మొదలైన వాటికి సగం కడుపు, నీటికి పాతిక కడుపు, గాలి సంచరించేందుకు ఖాళీగా మిగిలిన పాతిక కడుపును ఉంచాలి అని. జాగ్రత్తగా చూస్తే ఈ సమాధానము మనం ఆశించిన కొలతను నిర్దిష్టంగా చెప్పడం లేదు. ఇక ధర్మశాస్త్ర గ్రంథాలను పరిశీలిద్దాం. ఆహారాన్ని ఔషధంలా తీసుకో అని బౌధాయన మహర్షి బోధిస్తే సన్యాసి 8 ముద్దలు, వానప్రస్థుడు 16 ముద్దలు, గృహస్థు 32 ముద్దలు ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచారికి పరిమితి లేదు అని ఆపస్తంభ మహర్షి ఆదేశం. ఇప్పటి వరకు మనం పేర్కొన్న కొలతలలో ఆపస్తంభ నిర్దేశం నిర్దిష్టంగా కనిపించినా అది సార్వజనీనకంగా ఎంతవరకు ఆచరణ యోగ్యం, ఏతావాతా తేలిందేమిటంటే ఎంత ఆహారము తీసుకోవాలి అన్న ప్రశ్నకు ఇంత అని తూనిక కొలతలలో చెప్పేందుకు వీలులేదు. స్వల్పం అనేది సాపేక్షికమైన విషయం, అది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. ఒకే వ్యక్తి విషయంలో కూడా వయస్సు, చేసే పని, దేహారోగ్యం, మానసిక స్థితి మొదలైన అంశాలను అనుసరించి మారుతుంది. తేలిగ్గా జీర్ణమయ్యేంత, భుక్తాయాసం నిద్ర రానంత, తినగానే ఒళ్ళు బరువు లేకుండా పనిచేసుకునేంత లఘువుగా ఉండే ఆహారమే యుక్తాహారం. ఈ విషయాన్నే శ్రీమద్భాగవతం ఇంకొంచెం ఖచ్చితంగా క్లుప్తంగా ప్రాణవృచ్చైవ సంతుష్యేత్ మునిర్నైవేంద్రియ ప్రియై, అంటే మననస్వభావము గల ముని శరీర నిర్వహణకు చాలినంత ఆహారంతో సంతృష్టి చెందాలి. ఇంద్రియాలకు ప్రియములైన అంటే జిహ్వకు రుచికరములైన పదార్థాలను చాపల్యంతో తినకూడదు అని చెబుతున్నది. స్వల్పంగా తిను, 1-2 పదార్థాలతో తృప్తిపడు రుచులకు పోవద్దు అన్న శ్రీ సాయిబాబా ఉపదేశాన్ని పరిప్రశ్నాత్మకంగా యోచిస్తే, యోచించి ఆచరిస్తే ఇంకా ఎన్నో విషయాలు అవగతమవుతాయి. అంతేకాని ఉపవాసాలు, ఒక్కపొద్దుల పేరుతో రకరకాల పలహారాలు, టిఫిన్లు ఆరగించడం, పండుగ పబ్బాలలో దేవుడి పేరు చెప్పి నానా రకాల నవకాయ పిండి వంటలు వండుకొని అటు దేవుడికి చూపించి ఇటు మెక్కడం, ఆ పిండి వంటలకు న్యాయం చేయటానికా అన్నట్లు నైవేద్యం పెట్టేదాకా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి కడుపు ఖాళీ చేసుకుని మరీ ఆయత్తమవ్వడం, ఇది మనం మామూలుగా చూస్తున్నా చేస్తున్నా తంతు. జిహ్వ రుచులచేత జీవుండు చెడునయా అన్నట్లు వీటి వల్ల జిహ్వాచాపల్యం పెరిగి చెడిపోవడం తప్ప వేరే ఫలితం లేదు. అయితే అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్రరీత్యా ఈ ఉపవాస నియమాన్ని సమర్థింపచూస్తారు కొందరు. నిజమే, పైన చెప్పిన విధంగా ఉపవాసాలు ఉండి తరువాత నానాగడ్డి తిని అజీర్తి తెచ్చుకున్న వారికి లంకణం పరమౌషధం కాక మరేమవుతుంది? నిజానికి హితం భుంజాత్ మితం భుంజాత్ నభుంజాత్ అమితం హితం అంటే హితమైన పదార్థాలనే తినాలి, అవైనా మితంగానే తినాలి, హితమైనవే అయినా అమితంగా తినరాదు అని ఆయుర్వేదం ఘోషిస్తున్నది. అంతేకాదు దీర్ఘకాల ఉపవాసాలు ఉండటం వల్ల శరీరంలో ధాతు వైషమ్యం కలిగి దేహ ఆరోగ్యం దెబ్బతినడమే గాక క్రమంగా ఎన్నో మనోవికారాలకు కూడా దారితీస్తుందని కూడా వైద్యశాస్త్రం హెచ్చరిస్తున్నది. ఎన్నో రకాల క్యాన్సర్లకు, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్కు దారితీసే ప్రధాన కారణాలలో ఆకలిని చంపుకోవడం ఒకటి అని ఆధునిక వైద్యశాస్త్రం ఒక్కాణిస్తున్నది. ఈ ఉపవాసాలు, జాగరణలు, వ్రతాలు మొదలైన తంతులకు ఈనాటి ఆధ్యాత్మికతకు ఎంత బ్రహ్మముడిపడి ఉన్నదంటే వాటిని మరల్చడం, వదల్చుకోవడం ఒక బ్రహ్మయజ్ఞమే. అందుకే వేమనయోగి వంటి మహాత్ములు ఒక్క పొద్దులుండి వరము చెందెదమందురు ఎండి చత్తురు మాల బండజనులు అని, ఒక్క పొద్దు చేత ప్రక్కలెండుగాని చిత్తమెల్ల గురుని చేరబోదు అని నయానా చెప్పి చూచారు. కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు చేయు కుక్షిమలము, కూడు విడిచి మలము కుడుచురా ఉపవాసి అని ఈసడించారు. అప్పటికీ నయానా వినని వారికి ఒక్క పొద్దులున్నా ఊరపందిగ పుట్టు అంటూ భయాన చెప్పజూశారు మనకర్థమయ్యే మన భాషలో. సరే, ఇక శ్రీ సాయిబాబా ఉపవాసాల దీక్షల గూర్చి ఏం చెప్పారో చూద్దాం. శ్రీమతి గోఖలే తన మిత్రురాలైన శ్రీమతి కాశీబాయి కనీత్కర్ ద్వారా శ్రీ సాయిబాబా గురించి విని బాబా దర్శనం కోసం షిరిడీ బయలుదేరింది. అక్కడ తన బస కోసం షిరిడీలో నివాసముండే దాదాకేల్కర్ అనే భక్తునికి తనను పరిచయం చేసే ఉత్తరాన్ని కూడా తన స్నేహితురాలి నుండి తీసుకుంది. బయలుదేరే ముందు తాను షిరిడీ చేరగానే బాబా సన్నిధిలో 3 రోజుల పాటు ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకుంది. షిరిడీలో సరిగ్గా అదే సమయానికి బాబా తన ప్రక్కనే ఉన్న దాదాకేల్కర్తో, నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను అన్నారు. హఠాత్తుగా బాబా తనతో అలా ఎందుకంటున్నారో దాదాకేల్కర్కు అర్థం కాలేదు. ఆ మరుసటి రోజే శ్రీమతి గోఖలే షిరిడీ చేరి దాదాకేల్కర్ ఇంటికెళ్ళి తనను పరిచయం చేసుకుని అక్కడే బస ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత బాబా దర్శనం కోసం మసీదుకెళ్ళింది. బాబాకు నమస్కరించి కూర్చునగానే బాబా తనంతట తానే ఆమెతో, అమ్మా, ఈ ఉపస్సు తపస్సులతో అవసరం ఏమిటి? మనం దాదా ఇంటికి పోయి చక్కగా పూరన్ పోళీలు అవి చేసుకొని దాదాకు, దాదా పిల్లలకు పెట్టి మనము తిందాం అన్నారు. శ్రీమతి గోఖలే మసీదు నుండి దాదాకేల్కర్ ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే దాదా భార్య బయట చేరడంతో సమయానికి వంట చేసేవారు లేక ఎలాగా అని ఆలోచిస్తున్నారు. శ్రీమతి గోఖలే తాను వంట చేస్తానంటే ఇంటికొచ్చిన అతిథి చేత వంట చేయించుకోవడం ఉచితం కాదని దాదా సంకోచించాడు. అప్పుడు శ్రీమతి గోఖలే, తాను షిరిడీ బయలుదేరడానికి ముందు సంకల్పించుకున్న ఉపవాస దీక్ష, అంతకు కొద్దిసేపు ముందు బాబా తనకు చేసిన ఉపదేశం అన్నీ కేల్కర్కు వివరించింది. ఆ ముందు రోజు బాబా తనతో అన్న మాటల అర్థం అప్పుడు గాని దాదా కేల్కర్కు బోధపడలేదు. శ్రీమతి గోఖలే వంట చేసి దాదా కుటుంబానికి వడ్డించి తాను తిన్నది. బాబా ఆదేశానుసారం తాను సంకల్పించిన ఉపవాస దీక్షకు స్వస్తి చెప్పింది. ప్రత్యేక ఆధ్యాత్మిక సాధన దీక్ష లేని సామాన్య భక్తులకు ఉపస్సు తపస్సు బాబా వద్దన్నారే గాని, తీవ్ర సాధనలో ఉండే సాధకులకు మాత్రం ఉపవాసాది దీక్షలు తప్పనిసరేమో అని భావించడానికి కూడా వీలులేదు. ఎందుకంటే సంసార బంధాలు త్యజించి షిరిడీలోనే నివాసముంటూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ అనుభవమే తీసుకుందాం. ఏకభుక్తం ఉంటూ నియమంగా రాత్రుళ్ళు ఆహారం తీసుకోవడం మానాలని సంకల్పించుకున్నాడు శ్రీ దీక్షిత్ ఒకసారి. అలా అనుకొని మసీదుకెళ్ళగానే బాబా, కాకా రాత్రికి మామూలుగా భోజనం తయారు చేసుకుని తిను అన్నారు. దాంతో దీక్షిత్ తాను పెట్టుకున్న ఉపవాస నియమానికి తిలోదకాలిచ్చాడు. అంటే ఆధ్యాత్మిక సాధనలో భాగంగానైనా సరే ఉపవాస నియమాన్ని బాబా ససేమిరా ఆమోదించలేదని స్పష్టమవుతున్నది. శ్రీ ఉపాసనీ మహారాజ్ వృత్తాంతం ఈ అంశాన్ని ఇంకా స్పష్టం చేస్తుంది. ప్రత్యక్ష సాయి భక్తులందరిలో తీవ్ర తపస్విగా, మహాసిద్ధపురుషునిగా, ఓ సద్గురుమూర్తిగా వేలాది మందిచే ఆరాధింపబడుతున్న మహనీయుడు శ్రీ ఉపాసనీ మహారాజ్. ఆయన 1911లో బాబాను దర్శించినప్పుడు బాబా ఆయనను 4 సంవత్సరాలు షిరిడీలో ఉండమని ఆదేశించారు. అలా చేస్తే ఉపాసనీకి పరిపూర్ణ సిద్ధి లభిస్తుందని కూడా బాబా హామీ ఇచ్చారు. మరి ఆ 4 ఏళ్ల కాలంలో తాను చేయవలసిన ఆధ్యాత్మిక సాధనలు ఏమిటని అడిగాడు శ్రీ ఉపాసనీ. దానికి బాబా, ఏమీ చెయ్యనక్కర్లేదు, రొట్టె కూర తిని ఊరక కూర్చుంటే చాలు, మిగిలిందంతా నేను పూర్తి చేస్తాను అని అన్నారు. బాబా కేవలం ఊరకే కూర్చో అని చెప్పడంతో పాటు రొట్టె కూర తింటూ ఊరక కూర్చో అని ఆహారం విషయం ప్రత్యేకంగా నొక్కి చెప్పడం గమనార్హం. బాబా అలా ఆహారం విషయం నొక్కి చెప్పడానికి 2 కారణాలను మనం ఊహించవచ్చు. ఉపవాస తపవాసాల పట్ల బాబాకున్న నిరసన భావం మొదటిది. 2వది, బాబా అభిమతానికి వ్యతిరేకంగా ఆ తరువాత శ్రీ ఉపాసనీ చేసిన నిరాహార దీక్షను, దానివల్ల ఆయనకు కలుగబోయే నష్టాన్ని బాబా తనదైన శైలిలో ముందుగానే సూచించి హెచ్చరించడం. షిరిడీలో కొందరు సాయి భక్తులు నిర్వహిస్తున్న భోజనశాలలో మొదట భోజనం చేసేవాడు శ్రీ ఉపాసనీ. కానీ కొంతకాలం గడిచాక ఆ భోజనశాల నిర్వాహకులకు శ్రీ ఉపాసనీకి మధ్య ఏవో మనస్పర్ధలు కలిగాయి. భోజనశాల నిర్వాహకులు తనను అవమానం చేశారని వారిపై కినుకతో భోజనం మానేసి పస్తులుండడం ప్రారంభించాడు శ్రీ ఉపాసని. సాటి సాయి భక్తులు ఎంత నచ్చజెప్ప చూసినా స్వయంగా బాబానే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ శ్రీ ఉపాసని తన ఉపవాస దీక్షను విరమించలేదు. ఆ నిరసన వ్రతాన్ని దైవం నిర్ణయించిన ఒక తపోదీక్షగా భావించి మొండిగా మూర్ఖంగా కొనసాగించాడు. శ్రీ ఉపాసనీ తనకై తాను విధించుకున్న కఠిన ఉపవాస దీక్షను చూచిన గ్రామస్తులు ఆయనను ఉపవాసీ బాబా అని పిలిచేవారు. దీర్ఘకాలం కఠిన ఉపవాసాల వల్ల శ్రీ ఉపాసనీ దేహారోగ్యమే కాక మానసిక స్వస్థత కూడా దెబ్బతిన్నది. 1913 ఏప్రిల్లో చాలా ప్రమాదకరంగా పరిణమించింది కూడా. శ్రీ సాయి అనుగ్రహ విశేషము, మార్గదర్శకత్వము లేనట్లయితే శ్రీ ఉపాసని శాశ్వతంగా పిచ్చివాడై అలానే మరణించి ఉండేవాడేమో. శ్రీ ఉపాసనీని ఆ ప్రమాదస్థితి నుండి తప్పించి స్వస్థత చేకూర్చడానికి శ్రీ సాయి తమ దివ్య శక్తితో ఏం చేశారో మనకు అగోచరం. శ్రీ ఉపాసని స్వస్థుడవడానికి బాహ్యంగా మాత్రం బాబా చేసిన చికిత్స, ఇచ్చిన ఔషధం, ఆహారం. శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందేందుకు క్షణికమైన ఇంద్రియ సుఖాలనన్నింటినీ ఛేదించి అనిత్యమైన దేహాన్ని రకరకాల క్లేశాలకు గురి చేయడమే తపస్సుని చాలామందికున్న అవగాహన. శరీరాన్ని ఎంత ఘోరంగా కష్టపెడితే అది అంత ఉగ్ర తపస్సు క్రింద లెక్క. నిజానికి మొదట్లో తపస్సు అనే పదానికి ఈనాటి మన వ్యవహారంలో మనకు స్ఫురిస్తున్న పైన చెప్పిన అర్థం లేదు. తపస్సు అనే పదం తప్ అనే ధాతువు నుండి పుట్టింది. తప్ శబ్దానికి కాల్చుట, వేడి, తపన అనే అర్థాలున్నాయి. సతపో తప్యత, ఆ వేడి ఎటువంటి వేడి? ఏదో ఒక కార్యాన్ని సాధించాలని ఆతురపడే వ్యక్తి అంతరంగంలో ఆలోచనల ఒరిపిడి నుండి పుట్టే వేడి. మంత్రోచ్చాటన చేస్తూ హోమాగ్ని ముందు కూర్చుని ఉన్న యజ్ఞదీక్షితుడు అనుభవించే వేడి. ఆత్మసాక్షాత్కారం కోసం తపించే సాధకుని తీవ్ర హృదయ సంవేగనం నుండి బయల్పడే వేడి. భగవత్ సాక్షాత్కారం కోసం అనన్య ప్రేమ జ్వరంతో పరితపించే భక్తుని విరహాగ్ని నుండి ఉద్భవించే వేడి. చిత్తవృత్తులను నిరోధించి తీవ్ర ధ్యాన యోగ తత్పరుడైన యోగి యొక్క ప్రాణాగ్ని నుండి ప్రభవించే వేడి. తపశ్శబ్దం తెలియ చెప్పే వేడి, అటువంటి వేడి, అటువంటి వేడిని, ఉత్తేజాన్ని సాధకునిలో పుట్టించేది. ఆ వేడితో వ్యక్తి హృదయంలోని దుఃఖకారకాలైన మలిన వాసనలను మండించి మసిచేసే మార్గమే ఆధ్యాత్మిక మార్గం. అందుకే దానిని తప్త మార్గం అన్నారు. కానీ కాలాంతరంలో ఈ తపస్సులోని వేడి వాడి అంతరించి నానా రకాల ఉపాయాలతో శరీరాన్ని బాధించి తపింపచేయటమే తపస్సు అనే భావం పాదుకొల్పుకొన్నది. అలాంటి ఆత్మహింసాకరమైన సాధనాలలో శరీరాన్ని ఆకలితో అలమటింపచేయటం ఒక ప్రధాన తపస్సుగా తయారైంది. వ్రత ఉపవాస నియమై శరీర ఉత్తాపనం తపః అని కొన్ని గ్రంథాలు తపస్సును నిర్వచించాయి. మొదట్లో ఈ ఉపవాసమనే తపస్సును ఏదైనా నేరంగాని పాపంగాని చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్త కర్మగా అంటే శిక్షగా ధర్మశాస్త్ర గ్రంథాలు విధించాయి. ధర్మశాస్త్ర గ్రంథ పరిభాషలో తపస్సు అనేది ప్రాయశ్చిత్తానికి పర్యాయపదం. ఉదాహరణకు యాజ్ఞవల్క్య స్మృతి ఇటువంటి ప్రాయశ్చిత్త రూపమైన తపస్సును నిర్వచిస్తూ ఇలా అంటున్నది: విధినోక్తేన మార్గేణ కృచ్ఛచాంద్రాయణాదిభి శరీర శోషణం ప్రాహు తపసాం తపముత్తమం. అంటే శాస్త్ర ప్రతిపాదితమైన మార్గాన్ని అనుసరించి కృచ్ఛచాంద్రాయణాదుల ద్వారా శరీరమును శోషింపచేయటం ఉత్తమమైన తపము. చాంద్రాయణ వ్రతం అంటే చాంద్రమాసంలోని శుక్లపక్షంలో మొదటి రోజున ఒక్క ముద్ద, అంటే ఒక పిడికిలిలో పట్టేంత ఆ మాత్రమే ఆహారం తీసుకొని రెండవ రోజు రెండు ముద్దలు, మూడవ రోజు మూడు ముద్దలు ఇలా పెంచుకుంటూ పోయి పౌర్ణమి మరుసటి రోజు నుండి అంటే కృష్ణపక్షంలో రోజుకు ఒక్క ముద్ద చొప్పున తగ్గిస్తూ అమావాస్య నాడు పూర్తిగా నిరాహారంగా ఉండటం. ఇటువంటివే కృచ్ఛము, పరాకము, సాంతపనము, ప్రాజాపత్యము మొదలైన ఉపవాస వ్రతాలు. పాప పరిహార్థం చేసే ప్రాయశ్చిత్త విధులుగా ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇవి వివరింపబడి ఉన్నాయి. అంతేకాదు, ఉప అంటే తిరిగి వెనక్కు రావడమని, వాసమంటే జీవితం గడపడమని, ఉపవాసమంటే పాపం చేసినందువల్ల మలినమైన జీవితం నుండి వెనక్కు మరలి పవిత్ర జీవితం గడపడమని ఉపవాస పదానికి పురాణోక్తమైన నిర్వచనం. ఆధ్యాత్మిక విద్యపై అగ్రవర్ణాల గుత్తాధిపత్యం, వర్ణ విభేదాలు, కుల వైషమ్యాలు పెచ్చుమీరిన కాలంలో రచింపబడిన కొన్ని గ్రంథాలలో స్త్రీ శూద్రులకు వేదాధ్యయనము మొదలైన ఆధ్యాత్మిక విద్యను నిషేధింపబడ్డాయి. ఆ గ్రంథకర్తల దృష్టిలో స్త్రీ శూద్రులు పాపయోనులు, అపవిత్ర శరీరులు. పూర్వజన్మలో వారు చేసిన పాపాల ఫలితంగా అలా నీచ జన్మలను పొందినవారు. కనుక వారు పవిత్రులవడానికి పాప పరిహారార్థం పాటించే ప్రాయశ్చిత్త విధులే వారికి సరైన తరుణోపాయాలుగా నిర్ణయించి ఆ ఉపవాసాది శిక్షల్ని వ్రతాల పేర వారు చేయదగిన ఆధ్యాత్మిక సాధనలుగా విధించారు. క్రమేణా ప్రజాబాహుల్యంలో తాము పాపకర్ములమని పాపాత్మభావన పెరగడం వల్ల కాబోలు ఈ ఉపవాసం వంటి వ్రతాలకు అన్ని వర్గాలలోనూ ఆదరణ పెరిగి ఈనాడు సార్వజనీనంగా అవి ఉత్తమ ఆధ్యాత్మిక సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ విధమైన ఆత్మహింసాకర ప్రవృత్తులను ప్రక్రియలను మహాత్మునే కాదు ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఎప్పటికప్పుడు నిరసించి ఖండిస్తూనే వచ్చాయి. జడాస్తమపోభి శయంతి దేహం బుధా మనశ్చాపి వికారహేతు శ్యాముక్తమస్తదళతీతి కోపాత్ క్షేప్తారముద్దిశ్య హనస్తి సింహః. జడబుద్ధులు అంటే మూర్ఖులు శారీరక తపస్సు అంటే ఉపవాసాదులచే తమ శరీరమును కృషింపచేసుకుంటారు. బుద్ధిమంతులు సర్వవికారములకు కారణభూతమైన మనస్సును శమింపచేస్తారు. కుక్కను కర్రతో కొడితే ఆ కుక్క కసి తీర్చుకోవడానికి ఆ కర్రను కరుస్తుంది. అదే సింహమైతే కోపంతో ఆయుధాన్ని ప్రయోగించిన వానిపై ఉరికి వానినే చంపుతుంది. అహింసా సత్యవచనం అన్యశంశ్యం దమో ఘృణ ఏతత్ తపో విధుర్ధీర న శరీరస్య శోషణం. అహింస సత్యం పలకడం, ఇతరులకు దుఃఖం కలిగించే పనులు చేయకుండడం, దమము దయ ఇవియే తపములని విఘ్నులు చెప్తారు. శరీరాన్ని శోషింపచేయడం తపస్సు కానే కాదు. దేహదండన మాత్రేన కాముక్తిరవివేకినాం వల్మీక తడానా దేవి మృతః కిం సుమనోరగః మాసపక్ష ఉపవాసేన మన్యస్తేయే తపోజనాః ఆత్మతంతూపఘాతాస్తే న తపస్సతతాం మతం. అంటే శరీరాన్ని కష్టపెట్టినంత మాత్రాన ఆ అవివేకికి ముక్తి లభిస్తుందా? పుట్టపైన కొట్టినంత మాత్రాన ఆ పుట్టలోని పాము చస్తుందా? మాసం పక్షం రోజులు ఉపవాసం ఉండటమే తపస్సు అని కొందరు అనుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల వారు తమ ఆత్మతంతువును నశింపచేసుకుంటున్నారు. సత్పురుషులు దానిని తపస్సుగా అంగీకరించరు. అందుకే సత్పురుష శ్రేష్ఠుడైన శ్రీ సాయినాథుడు కూడా ఇలాంటి ఉపవాస తపవాసాలను అంగీకరించలేదు. హఠంతో దేహాన్ని వివిధ క్లేశాలకు గురిచేసి చేసే సాధన హఠయోగాభ్యాసానికి చెందిందని సామాన్యంగా అనుకోవడం కద్దు. కానీ అది కేవలం అవగాహనాలోపం వల్ల కలిగిన దురూహ మాత్రమే. ఉదాహరణకు ప్రామాణిక హఠయోగ శాస్త్ర గ్రంథాలలో ఒకటైన ఘేరండ సంహిత ఆహార నియమాన్ని గూర్చి ఏం చెబుతున్నదో చూద్దాం. ఏకాహారం నిరాహారం యమాంతే చ నకారయేత్. అంటే ఒంటి ప్రొద్దు భోజనం, 3 గంటలకు మించి నిరాహారంగా ఉండడం యోగాభ్యాసి చేయరాదు అని. ఈ సందర్భంలో మరొక విషయం వివరించవలసిన అవసరం ఉంది. పరిపూర్ణులైన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే వారు తమ జీవితంలో ఏదో ఒక దశలో దేహాన్ని కఠిన శ్రమలకు గురిచేసి ఎంతో కాలం తీవ్ర తపస్సులో నిమగ్నమైన వారనే విషయం గోచరిస్తుంది. ఎవరి మాటో ఎందుకు? ఉదాహరణకు శ్రీ సాయి చరిత్రనే తీసుకుందాం. ఒకసారి ఒక సాధకుడు సమయానికి సరైన భోజనం లభించలేదని సతమతమవుతూ ఉంటే అతనితో బాబా మందలింపుగా ఇలా అన్నారు. ఒక్క పూట తిండి దొరకనందుకే అంత ఆరాటపడతావేం? నేను కొన్ని మాసాల పాటు భోజనం లేకుండా కేవలం కాలాటెక్కల్ ఆకులు వేపాకు తిని గడిపాను. వీషమెత్తు కండన్న మాట లేకుండా దేహం మొత్తం ఎముకల ప్రోగులా తయారైంది. ఆ ఎముకలు కూడా ఎప్పుడు ఊడిపోయి రాలిపోతాయా అన్నట్లుండేవి. అయినా నా శరీరం నుండి ప్రాణాలు మాత్రం పోలేదు. దయామయుడైన ఆ భగవంతుని సంకల్పం అలా ఉంది. అయితే బాబా వర్ణించిన స్థితి సామాన్య సాధకులు ప్రారంభంలోనే అనుకరించదగిన ఆదర్శం కాదు. బాబావలె నెలల పర్యంతం కేవలం వేపాకులు తిని జీవించడం సామాన్యులకు అసలు అసాధ్యమైన కార్యం. ఆత్మజ్ఞానోదయమైన వెంటనే హృదయ కుహర కవాటాలను బ్రద్దలు కొట్టుకుని పొంగిపొరలే ఆత్మానంద రసానుభూతిలో దేహస్ఫురణ కూడా కొట్టుకుని పోయినప్పటి పరిస్థితి వారిది. ఆ స్థితిలో ఆహార సేకరణ వంటి దేహావసరాలను పట్టించుకోవడం అసాధ్యమవుతుంది. ఆ దశ వైరాగ్యంతో ఆ మహాత్ములు వారికై వారు స్వచ్ఛందంగా విధించుకున్న నియమం కాదు, ఆ స్థితిలో సహజంగా కలిగే అనివార్య పరిణామం. ఈ విషయాన్ని సందేహాలకు తావు లేకుండా ఇంకొంచెం వివరంగా తెలుపుతున్నది శ్రీ భగవాన్ రమణ మహర్షి అనుభవం. అరుణాచలం చేరిన మొదటి రోజుల్లో ఎంతో కాలం దేహస్ఫురణను కూడా విస్మరించి ఆత్మానందంలో అంతర్ముఖుడై ఉండిన మహర్షి అప్పటి తమ స్థితిని గూర్చి తామే ఒకసారి స్వయంగా ఇలా చెప్పారు. అరుణాచలం వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మూసుకొని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే ప్రొద్దుకూకిందా తెల్లవారిందా అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు, విహారం ఉంటే ఆహారం కావాలి, ఆహారం ఉంటే నిద్ర వస్తుంది, విహారం లేకుంటే ఆహారం వద్దు, ఆహారం లేకుంటే నిద్ర రాదు. ప్రాణాధారంగా ఏ స్వల్ప ఆహారము కుర్చీలో పడితే చాలు, నాకంతే అయ్యేది. కళ్ళు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంలో ఏదో ఒకటి ఒక గ్లాసు ఆహారం ఇచ్చేవారు, అంతే. అయితే ఒకటి, ఒకే నిర్వికల్ప నిష్టలో ఉన్నప్పుడే తప్ప మనస్సు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలు కాదు. అట్లా చేస్తే శరీరం తూలుతుంది. అందువల్ల మిత సాత్విక ఆహార విహార నియతి ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉన్నది. అంటే ఆహార నిద్రలు అసలు మారడం మంచిది కాదు, అతిగాను ఉండకూడదు అన్నమాట. హఠాత్తుగా ఆ మహాత్ములలో వరదలా పొంగిన దివ్య భావావేశపు ఉధృతి తగ్గి ఆ ఆత్మానంద స్థితి వారికి సహజము స్వాభావికము అయిన తరువాత అటు శ్రీ సాయిబాబా గాని ఇటు భగవాన్ శ్రీ రమణ మహర్షి గాని నిత్యం భిక్ష చేసి స్వల్పంగా భుజించేవారే తప్ప వారేనాడు ఉపవాసం చేయలేదు. అంతేకాదు, ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటున్నది. అంతటి దేహ విస్మృతిని కలిగించే అంతర్ముఖ అవస్థలోనున్న మహాత్ములను కూడా జీవధర్మమైన ఆకలి బహిర్ముఖులను చేసి ప్రాణాధారంగా ఏ ఆకులో అలములో తినవలసిన అవసరాన్ని కలిగించింది. ఇక సామాన్య సాధకుల విషయం చెప్పాలా? రుచిని పట్టించుకోకుండా ఏదో ఒకటి తిని సాధన చేసుకోవాలి తప్ప నిరాహారం నిషిద్ధం, అనర్థం కూడా. అత్యాహారమనాహారం నిత్యం యోగీ వర్జయే. యోగి ఎల్లప్పుడూ అత్యాహారాన్ని నిరాహారాన్ని త్యజించాలి అన్న శృతి ఆదేశంలోని అర్థం ఇదే. అదే భోజనం దొరకలేదని బాధపడుతున్న సాధకునికి బాబా చేసిన హితవులోని అంతరార్థం. శ్రీ సాయిబాబా ఉపవాసాలను ఎంతమాత్రం ఆమోదించుకున్నా ఎందరో సాయి భక్తులు బాబా పేర గురువారాలు లేదా వారు అనుకున్న మరో రోజును ఉపవాసాలు ఉండటం పరిపాటి అయింది. శ్రీ సాయి చరిత్ర బోధనల పట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. గురువారాలు ఉపవాసాలు ఉండటాన్ని కూర్చి బాబానే స్వయంగా ఏం చెప్పారో చూద్దాం. శ్రీ ఎండబ్ల్యూ ప్రధాన్ అనే సాయి భక్తుడు ఒకసారి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా షిరిడీలో శామా ఇంట్లో విందు ఏర్పాటు చేసి సాటి సాయి భక్తులందరినీ ఆహ్వానించాడు. ఆ రోజు గురువారం కనుక తాను భోజనం చేయనని అందువల్ల విందుకు హాజరు కాలేనని ప్రధానుకు క్షమాపణ చెప్పి బాబా వద్దకు వెళ్ళాడు బాలా భాటే. భాటేను చూడగానే శ్రీ సాయిబాబా, బావు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా అని అడిగారు. బాబా ఈరోజు గురువారం. ఓహో, అయితే ఏమిట? నేను గురువారాలు భోజనం చేయను, అది నా నియమం. ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? మీ ప్రీతి కోసమే. అయితే నేనే చెబుతున్నాను, పోయి బావుతో పాటు భోజనం చెయ్యి. అప్పటికే సాయంత్రం 4 అయింది. అయినప్పటికీ ప్రధాన్ను కలుసుకొని బాబా ఆజ్ఞ గురించి చెప్పి భోజనం చేశాడు శ్రీపాఠి. తన ప్రీతి కోసమని గురువారం తదితర దినాలలో ఉపవాసం ఉండటాన్ని బాబా అంగీకరించకపోయినా, కనీసం అనూచానంగా వస్తున్న ఏకాదశి, మహాశివరాత్రి వంటి పవిత్ర దినాలలో ఉపవసించడం మాటేమిటి? ప్రజా సంస్కృతిలో భాగంగా పాదుకొని పోయిన అలాంటి ఆచార వ్యవహారాల పట్ల, మత సంప్రదాయాల పట్ల గౌరవంతో తమకు ఇష్టం లేకపోయినా బాబా ఉపేక్ష వహించి ఊరుకొన్నారా? లేక వాటిని నిష్కర్షగా తోసిపుచ్చారా? సరే, ఇప్పుడిక ఈ అంశాన్ని పరిశీలిద్దాం. శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరిలో బాబాతో అత్యంత చనువు సాన్నిహిత్యం గల భక్తుడు శ్రీ తాత్యా కోతే పాటిల్. బాబాతో సుమారు 14 సంవత్సరాల పాటు రాత్రుళ్ళు మసీదులో నిదురించే మహదవకాశం పొందిన భాగ్యశాలి శ్రీ తాత్య. బాబా తాత్యాల అనుబంధాన్ని చూచిన వారు తాత్యాను బాబా ప్రాణాధికంగా ప్రేమించేవారని అనుకునేవారు. అటువంటి సన్నిహిత సాయి భక్తుడైన శ్రీ తాత్యా కోతే పాటిల్ తన స్మృతులలో ఇలా అంటారు: నేను ఏకాదశి, శ్రావణ సోమవారాలు, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో తప్పక ఉపవసించేవాణ్ణి. కానీ ఉపవాసం వల్ల ఇటు ఐహికంగా కానీ అటు ఆధ్యాత్మికంగా కానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం. ఆ పర్వదినాలలో నేను ఎంత ఉపవసించాలని యత్నించినా బాబా నా చేత ఏదో తినిపించి ఉపవాసాన్ని భంగం చేసేవారు. ఒక శివరాత్రి నాడు నేను బాబాతో, బాబా దయచేసి ఈ శివరాత్రి నాడైనా నా చేత ఏమీ తినిపించకండి, నన్ను ఈ రోజైనా ఉపవాసం చేయనివ్వండి అని అన్నాను. తినరా, తిను, ఏం శివరాత్రి అన్నారు బాబా. ప్రక్కనే ఉన్న దాదా కేల్కర్ కూడా బాబా చెప్పినట్లే చెయ్యమని, ఆయన మాటను ఉల్లంఘించవద్దని హెచ్చరించాడు. నేనిక బాబా మాటకు అడ్డు చెప్పలేదు. ఆనాటి నుండి నేను ఏ రోజున ఉపవాసం చెయ్యలేదు. శ్రీ సాయి వంటి అద్భుత అవతార పురుషునితో అంతటి సాన్నిహిత్యం సాంగత్యం గల తాత్యా వంటి ధన్య జీవులకు సామాన్య ఆధ్యాత్మిక నియమాలతో ఇక అవసరం ఏముంటుంది? కానీ తాత్యా అంతటి భాగ్యానికి నోచుకోని సామాన్య భక్తులకు ఏకాదశి, ఉపవాసం వంటి సదాచార విధులను పాటించడం ఉత్తమం కదా అనే సందేహం కొంతమందికి కలగవచ్చు. అటు సన్నిహిత భక్తులకైనా, ఇటు కేవలం సందర్శకుల వంటి సామాన్య భక్తులకైనా ఉపవాసాది ఆచారాల విషయంలో బాబా తమ వైఖరిని నిర్ద్వంద్వంగానే ప్రకటించారు. శ్రీమతి గోఖలే అనుభవాన్ని ముందు తెలుసుకున్నాం. శ్రీ శాంతారాం నాచినే అనుభవం ఈ విషయాన్ని ఇంకా తేటతెల్లం చేస్తుంది. శాంతారాం బల్వంత్ నాచినే తన మిత్రుడైన శంకర బాలకృష్ణ వైద్య అచ్యుత దాతీయులతో కలిసి 1912 షిరిడి సందర్శించారు. బాబా సన్నిధిలో 3 రోజులున్నారు. వారు షిరిడి చేరిన మరుసటి రోజు ఏకాదశి. వైద్య, దాతే ఛాందసభావాలు కలిగినవారు. ఏకాదశి రోజున భోజనం చెయ్యరు. నాచినేకు ఉపవాస నియమం లేకపోయినా తోటిమిత్రులను విడిచి ఒక్కడే భోజనం చేయడం బాగుండదని ఏమీ తినకుండా మసీదు చేరాడు. మధ్యాహ్న ఆరతికి సమయం అయింది. భక్తులందరూ మసీదు చేరుకుంటున్నారు. బాబా అప్పుడు నాచినేని పిలిచి, భోజనం చేశావా అని అడిగారు. నాచినే లేదని చెప్పాడు. అయితే వెళ్ళి భోంచేశరా? బాబా, ఈరోజు ఏకాదశి. నాచినే మిత్రులిద్దరినీ చూపుతూ బాబా, ఇళ్ళు పిచ్చివాళ్ళు, నీవు సాఠేవాడాకు పోయి భోజనం చేసిరా అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం నాచినే సాఠేవాడాకు వెళ్ళి అక్కడ భోజనశాల నిర్వహిస్తున్న బాలాభావ్ అనే భక్తుని భోజనం పెట్టమని అడిగాడు. ఏకాదశి నాడు కూడా నాచినే తిండి కోసం కొట్టుకుంటున్నాడని విసుక్కుంటూ ఆరతి అయ్యిందాకా భోజనం పెట్టనని చెప్పి బాలాభావు ఆరతికి మసీదుకు వెళ్ళాడు. అతని వెనుకనే నాచినే కూడా మసీదు చేరాడు. నాచినేను చూడగానే, "బాబా, భోజనం చేశావా?" అని అడిగారు. నాచినే జరిగిందంతా చెప్పకుండా, "బాబా, ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను" అని సర్ది చెప్పబోయాడు. కానీ బాబా పట్టుదలగా, "నీవు భోజనం చేసిన తరువాతనే ఆరతి మొదలవుతుంది, అంతవరకు ఆరతి ఆగుతుందిలే, నీవు పోయి భోజనం చేసిరా" అని అన్నారు. అక్కడే ఉన్న బాలాభావుకి ఇక నాచినేకి భోజనం వడ్డించక తప్పలేదు. నాచినే భోజనం చేసి మసీదుకు వచ్చిన తరువాతనే ఆరతి ప్రారంభమయ్యింది. అదే సమయానికి మౌసీ అనే వృద్ధ భక్తురాలు బాబాకు తాంబూలం సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాచినేకిచ్చి వేసుకోమన్నారు. ఏకాదశి నాడు తాంబూల చర్వణం నిషిద్ధం. అందుకని నాచినే కొంచెము ముందు వెనక ఆడుతూ ఉంటే, "సందేహించకు, వేసుకో" అన్నారు బాబా. నాచినే బీడా వేసుకున్నాడు. ఆ విధంగా ఏకాదశి నాడు భోజనమే కాకుండా తాంబూల సేవనం కూడా చేయించి అర్థం లేని ఆచారాలు వ్యర్థమని తమ ప్రత్యేక పంథాలో ఉపదేశించారు బాబా. ఏకాదశి నియమం లేని నాచినేను భోజనం చేయమన్నారు. కానీ ఆ నియమం ఉన్న నాచినే మిత్రులను భోజనం చేయమని బాబా చెప్పలేదు. కనుక ఈ నియమాలను బాబా గౌరవించినట్లేనని కొందరు బుద్ధిమంతులు వాదించవచ్చు. నాచినే మిత్రులిద్దరినీ బాబా భోజనం చెయ్యమని చెప్పకపోవడానికి కారణం ఆ నియమాల పట్ల గౌరవం ఉండి కాదని వారిని ఉద్దేశించి, "వీరంతా పిచ్చివాళ్ళు" అని బాబా అనడంలోనే తేటతెల్లమవుతుంది. పూర్వాచార పరాయణత్వమనే పిచ్చి తలకెక్కిన పిచ్చివాళ్ళు తాను భోజనం చేయమని చెప్పినా వినరని బహుశా వారిని వదిలిపెట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఆ వెంటనే జరిగిన సంఘటనే ఆ విషయాన్ని నిరూపిస్తుంది. ఆరతి అయిన వెంటనే ఒక మార్వాడీ బాలిక బాబా దగ్గరకొచ్చి ఏదైనా పండు ఉంటే ఇవ్వమని అడిగింది. బాబా అప్పుడు నాచినే మిత్రుడైన దాతయ్యతో, "వెళ్ళి నీవు దాచుకున్న నారింజ పళ్ళను తీసుకురా" అన్నారు. ఏకాదశి ఉపవాసం దృష్ట్యా మామూలు ఆహారానికి బదులుగా పలహారం కోసమని కొన్ని నారింజ పండ్లు ప్రొద్దునే అట్టిపెట్టుకున్నాడు దాతే. కానీ బాబా ఆ పళ్ళు తెమ్మని అడిగితే అవి తాను ఏకాదశి పలహారం కోసం ఉంచుకున్నానని చెప్పి ఆ పండ్లు ఇవ్వలేదు. బాబా కూడా అతన్ని మరి ఒత్తిడి చేయలేదు. గురువు సకల ధర్మాత్ముడని నమ్మి అలా ఆచరించిన నాచినేకు విశేషంగా సద్గురు ప్రసాదం లభిస్తే కరుడు కట్టిన సనాతన ఆచారాలు తలకెక్కిన ఛాందసునికి ఒక పసిబిడ్డ కోసం శ్రీ సాయియే స్వయంగా అడిగినా ఒక పండు కూడా సమర్పించుకోలేని సంస్కారం మిగిలింది. సద్గురు కృపకు శరణాగతికి మనల్ని దూరం చేసే బూజుపట్టిన ఆచారాల బారి నుండి మనల్ని ఆ సాయునాథుడే కాపాడుగాక. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. చాప్టర్ 5. పూజ్యశ్రీ సాయినాథుని శరద్బాబూజీ విరచిత సాయి భక్తి సాధన రహస్యం గ్రంథంలోని సాయియోగంలో ఉపవాస నియమం అనే అధ్యాయం సమాప్తం.